నారాయణ గురు పాల్ బ్రెంటన్ పరమహంస యోగానంద వచ్చారు అరుణాచలానికి. భగవాన్ సన్నిధానంలో కూర్చున్నారు, మాటలు లేవు. అక్కడే కావ్యకంఠ వశిష్ట గణపతి నుంచొనున్నారు. పరమహంస యోగానందని తట్టి లేపి ఎవరిని చూడాలని వచ్చారో వారేమీ ఎదురుగ్గా కోటి సూర్యుల వెలుగుతో వెలిగిపోతుంటే వారిని చూడకుండా ఏమి ధ్యానాలు చేసుకుంటారండి ఇక్కడ అన్నారు కావ్యకంఠులు. పరమహంస యోగానంద ఒక్కటే మాట అన్నారు, కొన్ని వేల లక్షల ధ్యానాలలో దేనిని దర్శించాలని నేను చేశానో ఉన్నానో ఆ దర్శనం నాకు ఇక్కడ అయి నన్ను నేను దర్శించుకున్నటువంటి వేళ వారితో నాకేమి పని అన్నారు పరమహంస యోగానంద. ఈ సంభాషణ అవుతుండగానే రమణులు అన్నారు, వారిని వారు చూసుకోవటానికి ఇక్కడ ఇంత దూరం వచ్చారు, వారిని చూసుకోనివ్వండి మధ్యలో మనడ్డేందుకు అన్నారు. చూశారా, వీరితో నాకేమి పని అన్నప్పుడు మామూలు వాడికి అహం జృంభిస్తుంది, మరి నా కోసం కాబట్టి ఇక్కడి దాకా ఎందుకు రావాలి అని. అలాగే శివానందులు ఋషికేశ్ నుంచి వచ్చారు, సాక్షాత్తు దక్షిణామూర్తి పరబ్రహ్మ స్వరూపము సాక్షాత్తు ఇక్కడ ఉన్నట్లయితే వారే రమణ మహర్షి అని. ఆ సందర్భంలో కావ్యకంఠులు ఒక గురువు యొక్క స్థితిని, గురుతత్వాన్ని, భారతీయ గురుతత్వంలో రమణుల తత్వాన్ని ఒకే ఒక్క అందమైన శ్లోకంలో చెప్పారు. గురువు ఎవరు అంటే ఏదో ఉద్ధారణ ఇచ్చేవాడు, తాయిత్తు ఇచ్చేవాడు, మంత్రం ఇచ్చేవాడు, మార్గం చూపేవాడు, సందేశం ఇచ్చేవాడు, నడిపించేవాడు, పోని మోక్షం ఇచ్చేవాడు, ఇటువంటివన్నీ ఉన్నా శాంతిర్నితాంతమహిత పరమాశ శక్తి వైరాగ్యమద్భుతమం కరుణాతు సాంద్ర జ్ఞానం నిరన్న కుహనం మధురంచ వృత్తం నృణాం నిదర్శనమయం రమణో మహర్షి. అపారమైన నితాంతమైనటువంటి శాంతము ఎక్కడ మూర్తీభవించి ఉన్నదో అక్కడ గనక ఎవరి ఆవరణంలో మన మనస్సు అణగి చిత్తవృత్తి నిరోధనం జరిగి యోగభూమికలోకి తనంతట తానుగా ప్రస్థానం చేస్తుందో దానికి కారణభూతులైనటువంటి వాడు గురువు మొట్టమొదటిది. ఆ ముఖమండల దర్శనంలో నుంచి అనేకమైనటువంటి సందేహాలకి సమాధానాలు దొరికి పరిష్కార మార్గం దొరికి కర్మభక్తి యోగ జ్ఞానాలు దాటుతూ పరిపూర్ణమైన ఆనందతారక స్థితిలోకి వెళ్ళటానికి ఎవరి ముఖమండలము కారణమవుతున్నదో అది ఇక్కడున్నది. వైరాగ్యం అద్భుతతమం. వైరాగ్యం ఎట్లా ఉండాలి అంటే అన్నీ ఉండి ఇవేవీ నావి కాదనుకోవటం వైరాగ్యమే తప్ప ఇవి ఉండమన్నీ పోగా కలిగిన విషాదంలో నుంచి పుట్టేటువంటి భావన వైరాగ్యం కాదు. నిజానికి వైరాగ్యమే నిజమైన అచ్చమైన స్వచ్ఛమైనటువంటి ఒక వైభోగ స్థాయి. అది ఎక్కడ ఉన్నదంటే ఇదిగో ఈ వైరాగ్యంలో ఉన్నది. అలాగే కరుణాతు సాంద్ర కరుణాపూర్ణ సుధాబ్ది. కరుణ అంటే నిన్ను అనుకున్నామే దయ, జాలి, సానుభూతి ఇవన్నీ అహంకారానికి నీడలు జాడలు. కరుణ ఎవరి దగ్గర ఉన్నదయ్యా? జ్ఞాని దగ్గర, స్వామి దగ్గర, పరదైవతం దగ్గర ఉన్నది గనక అటువంటి వారు మాత్రమే కరుణామూర్తులుగా ఉంటారు గనక కరుణాతు సాంద్ర. జ్ఞానం నిరన్న కుహనం. అజ్ఞానాన్ని మటుమాయం చేయగలిగినటువంటి జ్ఞానధీశక్తి ఎవరికి ఉన్నదో, జ్ఞానైక స్థితి ఎవరికి ఉన్నదో వాడు గురువు అవుతున్నాడు. ఇన్ని ఉండి కూడా మధురంచ వృత్తం. ఆ క్యారెక్టర్, ఆ కాండక్ట్, ఇట్ షుడ్ బి స్వీట్, ఇట్ షుడ్ బి మెలిఫ్లియస్, ఇట్ షుడ్ బి బ్యూటిఫుల్. సెన్సేషన్ క్రియేట్ చేయకూడదు. ఇట్ షుడ్ టచ్ ది ఇన్నర్ కార్డ్ అండ్ లీవ్ ఇట్ ఎట్ దట్. ఆ చిన్న స్పందనలో నుంచి పరమాద్భుతమైన అధ్యాత్మ భావశిఖరంలోకి మానవుడు ప్రయాణం చేయగలగాలి, చేయించగలగాలి. ఇన్ని గుణాలు ఒక చోట ఉన్నవాడెవడన్నా ఉన్నాడా అంటే నృణాం నిదర్శనమయం రమణో మహర్షి. రమణ మహర్షే దీనికి గొప్ప ఉదాహరణ అని కావ్యకంఠుల యొక్క అత్యద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. ఇది పండితుల స్థాయి. పశువుల పసరాల స్థాయి దాటిపోయింది. ఒకరోజు ఒక పిల్లవాడు పాము కాటుకి మరణించాడు రమణాశ్రమంలో. ఆ సమయంలో భగవాన్ అక్కడ లేరు. తల్లి పెద్దగా కేకలు పెడుతున్నది, రమణ 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 అని అరుస్తున్నది. ఎవరు తనని ఇట్లా పిలవరు, ఇంత అర్తనాదం ఎవరు చేస్తున్నారు అని భగవాన్ పరుగు పరుగున దగ్గరకు వచ్చారు. నిన్నెవరు పిలిచారయ్యా? నా కొడుకు పేరు రమణ అన్నది. పోనీ లేనే వచ్చా కదా, ఇంతకీ ఏమైంది అన్నారు. పోయినాడు అన్నది. అట్లానా అన్నారు. కేవలము తమ దివ్య అనుగ్రహాన్ని ఆ మృత కళేబరం మీద సారించారు. ఆ పిల్లవాడు కళ్ళు నులుముకుంటూ లేచాడు. లేచి భగవాన్ ఎదురుగ్గా కనపడగానే నమస్కరించగానే, ఏమిరా ఏం చేస్తున్నావు అన్నారు. ఏం తెలియనట్లే, మంచి నిద్ర పట్టింది అన్నాడు. బయటకు రా అన్నారు. అయిపోయింది. అయిపోగానే పక్కన ఉన్నటువంటి ఒకడు అడిగాడు, భగవాన్ ఎంత అద్భుతం చూసాం ఈవేళ, ఇట్లా ఎవరికైనా ప్రమాదం గనక జరిగినట్లయితే మీ అనుగ్రహాన్ని ఇట్లా వర్షిస్తూ ఉంటే మంచిది కదా అని అనగానే, అప్పుడు రమణాశ్రమం మార్చురి అవుతుందయ్యా, ఎవరి దారిన వారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ఆ తల్లి రోదన ఎవరినో కదిలించింది, ఆ కర్త ఎవడో ఇట్లా చేయమని అన్నట్టున్నాడు, వాడెవడో సాగించాడు అన్నారు. ఎక్కడా రాముడు కృష్ణుడు దేవుడు భీముడు ఏమీ లేవు, కర్త ఆ ఒక్క మాట. ఆ కర్త అనేటువంటి శబ్దం బ్రహ్మసూత్రాలలో ఉన్నటువంటి నిబిడీకృతమైనటువంటి ఒక అంతర్గత మార్మిక రహస్య స్థావరం అది, స్థాయి అది. కర్త అనగలిగి ఉన్నదంతా కర్తే. కర్త మనం కాదు, కర్మ చేసేవాళ్ళం మనం. కర్త ఎవడో ఉన్నాడు, వాడెవడు, ఏతదధిష్టాత ఎవడో యజమానుడైన అష్టమతనువు వాడు అన్నారు విశ్వనాథ వారు. ఆ ఎనిమిదో వాడెవడంటే వాడి పేరు ఆత్మాను, దైవమును నీకు ఇష్టమైనట్లయితే. అలాగే భగవాన్ని ఓ మహాపండితుడు అడిగాడు, అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గాడ్, భగవంతుడంటే మీ దృష్టిలో ఎవరు అంటే, భగవంతుడా, ఇట్ ఈజ్ ఎ గ్రేట్ ఫోర్స్ అండ్ ఎ ఫీలింగ్ అన్నారు. అండ్ ద ఫోర్స్ అండ్ ఫీలింగ్ ఆర్ విదిన్, ఎట్ టైమ్స్ వితౌట్ అన్నారు. ఆ ఎట్ టైమ్స్ వితౌటే ప్రకృతి. వ్యక్తి అభివ్యక్తమైతే ఈ ప్రకృతి. పరమేశ్వరుడి యొక్క దివ్య శక్తి సంకల్పం, పరమేశ్వరుడు ఉన్నాడన్న అంటున్నావయ్యా, కర్త అంటున్నావు, వాడెవడో బ్రహ్మం అంటున్నావు, వాడు ఉన్నాడు అనటానికి నిదర్శనం ఏమిటంటే భగవాన్ని అడిగారు, భగవాన్ మీరు దైవాన్ని చూశారా? చూశానన్నారు. మాకు చూపించగలరా అన్నారు. నువ్వు చూడగలిగితే నేను చూపిస్తానన్నారు. వీడు చూడలేడు, ఎందుకంటే కనిపించేవాడు మన దృష్టిలో భగవంతుడు కాదు, కనపడిన వాడిని పట్టుకోలేవు. కాబట్టి ఏతావాత మనం భగవంతుడిని చూడం, అది జరిగేది. ఆ ఉన్నవాడు భగవంతుడు అనుకోగలగటమే ఉత్తమ స్థితి. అందుకే ప్రతిమలో నుంచి బొమ్మలో నుంచి బ్రహ్మలోకి వెళ్ళాలి అని ఉపనిషద్వాక్యం. అలాగే కావ్యకంఠులు ఒక మహాపండిత స్థాయికి చెందితే సూరి నాగమ్మ ఈ ఆంధ్రదేశపు ఒక ఆడబడుచు. ఆమె బాల వితంతు అయితే 8 ఏళ్లకు పెళ్ళవగానే ఆమె భర్త పోయినాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళ అన్నగారు డిఎస్ శాస్త్రి అని తన చెల్లెల్ని అరుణాచలంలో ఉండమని చెప్పాడు. నువ్వు అక్కడుండు అన్నాడు ఆయన. అక్కడ ఉన్నది ఆమె, చాలా కాలం ఉన్నది. ఉంటే ఆమె చేసే పని ఏమిటంటే, భగవాన్ ఎవరితోనన్నా మాట్లాడుతుంటే చక్కగా నోట్బుక్లో రాసేది సంభాషణలు. సరే, మామూలుగా ఆశ్రమాల్లో ఓ చిన్న ప్రమాదం ఉంది. ప్రమాదం ఏమిటంటే, మనం ఆశ్రమంలో ఇన్నర్ సర్కిల్లోకి వెళుతున్నప్పుడల్లా అక్కడున్న వాళ్ళు మనల్ని బయటికి నెడుతూ ఉంటారు, మనల్ని లోపలికి రానివ్వరు. అది ప్రతి ఆశ్రమానికి ఉన్న ఒక దుర్లక్షణం అది. లోపలికి ఎందుకని, వాళ్ళకి భయం ఆ ప్లేస్లో మనం వెళ్ళిపోతామేమని. మనకు అసలు అది అక్కర్లేదు. మనం లోపలికి ఎందుకు వెళుతున్నామంటే ఆ మూలంలోకి ఆ స్థితిలోకి వెళ్ళి హాయిగా ఉందామని. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకేవో కార్యకలాపాలు చేయాలని ఎవడికి ఉండదు. కానీ లోపలున్నటువంటి వాడు, అతి సన్నిహితంగా ఉన్నవాడికి నిరంతరము భయం ఏమిటంటే, నాకంటే అధికుడు అక్కడొస్తే మనం ఇక్కడ ఉండవేమో పోతావేమో. అదే జరిగింది. ఒకరోజు ఆమెను పిలిచారు. భగవాన్ భక్తులతో మాట్లాడే ఏవీ నువ్వు రాయటానికి వీల్లేదు అన్నారు. ఆమె ఔదలదాల్చింది, శిరస్సు వంచింది, భగవాన్కి నమస్కరించుకుంది. భగవాన్, నీ మాటల నుంచి నేను దూరమవుతున్నానా, నే చేసుకున్న పుణ్యం ఇంతటితో అయిపోయిందా, నాకు ఇంకా యోగ్యత లేదా అనుకుంటూ నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయింది. ఆమె ఆశ్రమానికి బయట ఓ గదిలో ఉంటే భగవాన్ మాట్లాడిందే తక్కువ, కానీ అసలు మాట్లాడలేదనేది ఏం లేదు, మాట్లాడారు. భగవాన్ ఇక్కడ భక్తుడు వేసిన ప్రశ్న, ఇక్కడ భగవాన్ ఇస్తున్నటువంటి సమాధానం సుమారుగా 1 కిలోమీటర్ దూరంలో ఉన్న సూర్య నాగమ్మ చెవిలో పడ్డాయి, పడేవి. అవన్నీ రాస్తే అవే సూర్య నాగమ్మ లేఖలుగా భగవాన్ యొక్క దివ్య తత్వ విచారణకి ఆధారభూతమైనవిగా వీళ్ళ ప్రామాణికంగా నిలిచినాయి. కాబట్టి భగవంతుడికి మనం చాలా దగ్గరగా ఉన్నామనేవాడు చాలా దూరంగా ఉంటాడు. ఎందుకంటే వాడు భగవంతుణ్ణి మామూలు మనిషిలా చూస్తాడు. భగవంతుడికి అతి దూరంగా ఉన్నటువంటి వాడు భగవత్ తత్వాన్ని అనుభవిస్తాడు. ఆయన పాలు తాగారా, గడ్డం తీసుకున్నారా, భోంచేశారా, ఆయనకి సంబంధం లేదు. జ్ఞాని ఆ స్థాయిలో దగ్గరగా ఉన్నా అటువంటి స్థాయిలో ఉండాలి తప్ప దైవంలో మానవ స్థితిని చూడకుండా మానవ ఆకారంలో ఉన్న దివ్యత్వాన్ని అనుభవించటం గురువు యొక్క అనుగ్రహం గనక ఉంటే దొరుకుతుంది అని మనకి లెక్క. ఒకసారి రమణాశ్రమం మీద దొంగలు దాడి చేశారు. దొంగలు దాడి చేసినప్పుడు ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరినీ రాత్రిపూట కొట్టారు. సరే, మర్నాడు అందరూ లేచారు. అక్కడ ఏముంటుంది, దోచుకు వెళ్ళటానికి ఏం లేవు, ఉన్నవేవో కాసిని ఉప్పు పప్పు పట్టుకొని వెళ్ళిపోయారు. అందరూ వచ్చి భగవాన్ దగ్గరికి, అంటే గురువుకి చమత్కారం కూడా ఒక కళ. ఆ చమత్కారంలో గంభీరమైన సన్నివేశాన్ని ఆహ్లాదపరుస్తాడు ఆయన. భగవాన్ రాత్రి చూడండి, మమ్మల్ని ఇలా దొంగలు దెబ్బలు కొట్టారు, దెబ్బలు వేశారు, రాత్రికి ఏదో రక్షణ పెట్టుకోవాలి అంటే నాకు కూడా బడిత పూజ అయిందయ్యా, నన్ను వాళ్ళు ఏమి వదిలిపెట్టలేదు, కాకపోతే తగినట్టు మీకు బాధ ఉన్నది, ఎవరినో కొట్టినట్టుగా ఉంది నాకు అన్నారు. దేహాత్మభావన దాటిన జ్ఞాని యొక్క లక్షణం. నన్నెవరూ కొట్టలేదు, నన్నెవరూ కొట్టలేరు అనలేదు, నన్ను కొట్టారన్నారు ఆయన. అది ఒక మానవీయమైనటువంటి స్థితి. ఇందులో హిపోక్రసీ ఉండటానికి వీల్లేదు. మనంగా స్వచ్ఛంగా అచ్చంగా మనకేం తెలుసో తెలిసినట్లే ఉండాలి, మనకేం తెలియదో ఖచ్చితంగా తెలియనట్లుండాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దాని పేరే సాధన. ఈ సాధనాస్థితిలో భగవాన్ చరిత్ర చాలా అఖండము, అనంతమైనటువంటి చరిత్ర. కాబట్టి భగవాన్ ఈ గురుతత్వంలో ఏమి బోధించటానికి వచ్చారు అని, కర్మభక్తి జ్ఞానయోగాలు మూడు భిన్నం కాదని, కర్మ లేని భక్తి, భక్తి లేని కర్మ, ఈ రెండు జ్ఞానంతో చేయకపోయినట్లయితే ఆ పనులు పూర్తి కావని, మూడు స్థితులలో సంచారం చేయవలసి ఉన్నదని భగవద్గీత సారాన్ని రమణ గీతగా కేవలం 43 శ్లోకాలకి కుదించి, ఈ 43 గనక పూర్ణంగా అధ్యయనం చేసినట్లయితే గీతాచార్యుడైనటువంటి యోగేశ్వర కృష్ణుడి యొక్క జ్ఞాన యోగ స్థితి నీకు అర్థమవుతుంది అని మన కోసం ఆయన పేర్చి దాన్ని అందించారు. అలాగే మురుగనార్ అనబడేటువంటి ఒక మహాకవి, తమిళ భాష అన్న, తమిళ వాంగ్మయం అన్న, తమిళ లిపి అన్న, తమిళ అనే మూడు అక్షరాలు చెవిన పడగానే పరవశమైపోయేటువంటి వాడు భగవాన్ దగ్గరకు వచ్చాడు. వచ్చి అన్నీ నెమ్మది నెమ్మది నెమ్మదిగా పోగొట్టుకున్నాడు. చివరికి మిగిలాడు ఒకసారి అనుభూతి సారము అని ఒక పుస్తకం రాశాడు ఆయన. తీసుకెళ్ళి భగవాన్కి ఇచ్చాడు. భగవాన్, దీంట్లో ఏదన్నా తప్పులుంటే కాస్త పరిష్కారం చేసి ఇవ్వండి అని. సరే, చూశారు, ఇది అనుభూతి సారం కాదప్ప, ఇది ఉపదేశ సారము అన్నారు. ఆ ఉపదేశ సారమే వాళ్ళ పారాయణార్హమైంది. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కిం పరం, కర్మ తజ్జడం అంటూ కర్తతో ప్రారంభించి చిట్ట చివర దాకా ఒక్కొక్క సోపానాన్ని సాధకుడు ఎట్లా ఎక్కుతూ వెళ్ళాలి. పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధిస్థితి అన్న శంకర భగవత్పాదుల ప్రామాణికమైనటువంటి వాక్యానికి, అలాగే గీతాసారానికి ఒక ఫైన్ ట్యూనింగ్ లాగా ఉపదేశ సారాన్ని 30 శ్లోకాలలో ఈ భారత జాతికి అందించారు భగవాన్ రమణ మహర్షి. దానిలో లేని విచారణ లేదు. పూజలొద్దు, జపాలొద్దు, భజనలొద్దు, ధ్యానాలు వద్దు అని చెప్పలేదు. కానీ పూజ కంటే జపం, జపం కంటే తపం, తపం కంటే ధ్యానం, ధ్యానం కంటే ఆత్మనిష్ట, ఆత్మనిష్ట కంటే ఆత్మవిచారం, ఆత్మవిచారం కంటే నేనెవరన్న ప్రశ్నకి సమాధానం పొందటమే తురీయమైనటువంటి స్థాయి అని ఒక జ్ఞానాధిక్యమైనటువంటి స్థితిలో జాతికి ఒక ప్రబోధం చేశారు భగవాన్. రాజేంద్ర ప్రసాద్, జమునాలాల్ బజాజ్ వంటి దేశభక్తులు ఆయన దగ్గరకు వెళ్ళి, ఈ భారత జాతి ఇంకా దాస్యం నుంచి బయటపడదా, దీనికి మేమేం చేయాలి అని అడిగినప్పుడు, ఎవరు కావాలని సంకెళ్ళు వేసుకున్నారో, ఎవరు ఈ స్థితిని ప్రారంభవశాత్తు కొంతకాలం అనుభవించవలసి ఉన్నదో వారే వాటిని విడదీసుకోగలరు, విప్పదీయగలరు. మనం మౌనంగా ఉండటమే మంచిది అన్నారు. మనం అనుకుంటాం జాతిని జాగృతం చేసి, జాతిని ఒక తాటి మీద నడిపి, అది ఉద్వేగం. ఉద్వేగభరితమైనటువంటి భావాలు జాతికి ఎప్పుడూ మంచివి కావు. ఒక సరళమైన, తార్కికమైన, విజ్ఞతతో కూడిన, జ్ఞానపుంజితమైనటువంటి ఒక భావన ఎక్కడ ఉన్నదో అది చాలా పరమ పవిత్రంగా, పరమశక్తివంతంగా ఉంటుంది గనక. ఎక్కడ ఈ శక్తి దాగి ఉన్నది అంటే మౌనంలోనే మహిత శక్తి దాగి ఉన్నది. కనుక భగవాన్ మాట్లాడలేదన్నది కాదు, అవసరమైనవే మాట్లాడారు, అక్కరకొచ్చేవి మాట్లాడారు, ఎప్పుడు ఏం మాట్లాడాలో అంతే మాట్లాడారు. ఏది మాట్లాడినా చిట్ట చివరికి నేనెవరన్న ప్రశ్న దగ్గరకు వెళ్ళి ఆగమన్నారు. అక్కడ నిలకడ చెందాలి. నీవెవరన్న ప్రశ్నకి నేను పుస్తకం రాయగలను, ఎవడి మీదో 200 పేజీలు రాయగలను. నన్ను పిలిచి మీ గురించి కాస్త 4 మాటలు చెప్పండి అంటే నాకేం తెలియదు. కారణం ఏంటంటే నన్ను గురించి ఎవడో తెలుసుకుంటున్నాడు, నేను ఇంకెవడి గురించో తెలుసుకుంటున్నాను, కానీ నన్ను మాత్రం నేను ఎన్నడూ గమనించుకోలేదు. సర్వ ప్రపంచానికి దీపావళి పండుగ నాడు ఒక కారు నిండా స్వీట్ ప్యాకెట్లు పెట్టి అందరికీ ఒక్కొక్క ఇంటికి వెళ్ళి పంచిపెట్టి వస్తాం, అంతా ఖాళీ అయిపోతుంది. మరి వాళ్ళు ఏం చేశావు అంటే అందరినీ కలిసి వచ్చాను అని భగవాన్ అన్నారు. నిన్ను నువ్వు ఎప్పుడన్నా కలుసుకున్నావా? సమయం లేదు. మనల్ని మనం కలుసుకునే సమయమే బ్రాహ్మీ ముహూర్తం. ఆ ముహూర్తంలో ఈ ప్రపంచానికి మనం అక్కర్లేదు, మనకు కూడా ఈ ప్రపంచం అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు లేవలేదు, అదృష్టవశాత్తు మనం లేచి ఉన్నాం. ఆ లేచి ఉన్న సమయంలో ఏం చేయాలి? యోగభూమికలో నిలకడ చెందాలి, ధ్యానైక స్థితిలో ఉండాలి, ధారణాస్థితిలో అనేకమైన జన్మ జన్మాంతరమైన వాసనలన్నీ కొట్టుకొని వస్తుండగా సాక్షీభూత స్థితిలో దానిని చూడటం నేర్చుకోవాలి. ప్రాపంచికమైన గోడ మీద రాసినటువంటి మోరల్ ఫిలాసఫీ ఒక ఎత్తైనట్లయితే నిన్ను నీవు తరచి చూసుకొని సెల్ఫ్ ఆడిట్ చేసుకొని సెల్ఫ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకున్నట్లయితే నేను ఈవేళ నా బ్రతుకును నేను ఎట్లా బతికానో తెలుసుకోగలిగితే నేను జ్ఞానిని. ఈవేళ ఏదో అయిపోయింది, రేపు చూద్దాం, కుదరనే కుదరదు. ఈ పూట ఇహమేవా, నవ్ అండ్ హియర్, ఇప్పుడే ఇక్కడే దీన్ని మనం తెలుసుకోవాలి. మనలో ఏది లేదో, మనకేం కావలసి ఉన్నదో దాన్ని రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇటువంటి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని నాయన అని అనిపించుకున్నవాడు ఖరగ్పూర్కు వెళ్ళారు. ఆయన శరీరం వదిలిపెట్టారు. భగవాన్ రమణ మహర్షి దగ్గరికి ఒక తంతి వచ్చింది, టెలిగ్రామ్. దాన్ని చూశారు. నాయన వంటి వాడు మళ్ళీ పుడతాడా అని ఆ కాగితం పక్కన పడేశారు. పక్కన ఉన్న వాళ్ళంతా అడిగారు, కందస్వామికి మీ తల్లి అలగమ్మకి ఇచ్చినట్లుగా కావ్యకంఠులకు కూడా ఉద్ధారణ మీరు ఇచ్చారా అని అడిగారు. వాసనలు బలవత్తరంగా ఉన్నప్పుడు గురువు నిస్సహాయుడు అన్నారు. అది అద్భుతమైన మాట. వాసనలు బలవత్తరంగా ఉన్నట్లయితే పరమాత్మతో మనం కూడి ఉన్నా పరమాత్మ ఉద్ధారణ ఇవ్వడు. ఎందుకంటే జీవుడు తన వాసనలని తానే స్వీయ సాధనలో, స్వాధ్యాయంలో, సద్గోష్ఠిలో, సదాచారంలో, సమ్యక్ సంకీర్తనలో, సత్సంగంలో, సత్సాంగత్యంలో దానిని వదుల్చుకుంటూ పరిపూర్ణమైనటువంటి భావనాస్థితిలోకి తాను చేరవలసి ఉన్నది. గనక ఇక్కడ గురువు ఒక క్యాటలిస్టు మాత్రమే. అందుకనే పాలున్నాయి, బ్రహ్మాండమైన పాలు, బాగా మరగ కాచాం, పెరుగు కావాలి, ఏం చేస్తాం? పెరుగు తెచ్చి దాంట్లో పోస్తామా? ఒక చిన్న తోడు చుక్క పెడతాం, పెట్టి దాంట్లో తిప్పగానే మన ప్రమేయం లేకుండా తెల్లవారేపటికి పెరుగు తయారవుతున్నది. గురువు యొక్క స్థితి కూడా అంతే. గురువు ఒక చలిమంట లాంటి వాడు. ఆ మంట లోపలికి వేళ్ళు పెడదామని ప్రయత్నిస్తే అన్నీ కాల్చినట్టే అది కూడా కాలుస్తుంది. మరీ దూరంగా వైదొలగితే గురువు ఆవరణం నుంచి వైదొలుగుతాం. ఆ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఆకర్షణ వలయం నుంచి పతనం చెందుతాం. గనక నిరంతరము ఒక భావనా భూమికలో, గురు తలపులో, గురు స్మరణంలో, గురు స్మృతిలో, గురు భావనలో మనం మనస్సును నిలకడ చెందించి ఉండాలి. దాన్నే శంకర భగవత్పాదులు, యోగరతోవా భోగరతోవా సంగరతోవా విషయరతోవా యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవా. యస్య బ్రహ్మణి, నువ్వు యోగంలో ఉండు, భోగంలో ఉండు, ప్రపంచంలో ఉండు, ఎక్కడన్నా ఉండు, అనుసంధానం కావలసింది ఆత్మానుసంధానం బ్రహ్మతో చేయాలి, బ్రహ్మముతో చేయాలి. ఆంధ్రదేశాన్ని స్త్రీవాదంతో ఒక ఊపు ఊపినటువంటి చలం, చింతా దీక్షితులు అనబడేటువంటి స్నేహితుడి కారణంగా అరుణాచలం చేరుకున్నప్పుడు అరుణాచలంలో చలం పెట్టిన ఒక కండిషన్, నేను ఈయనకు నమస్కరించను, నమస్కరించమని మాత్రం నాకు చెప్పకు. ఎందుకంటే నేను ఎవరికి నమస్కరించలేదు, పైగా ఇటువంటి వాళ్ళకి నేను నమస్కరించను అన్నాడు దీక్షితులో మాట అన్నాడు. సముద్రం దాకా నిన్ను తీసుకెళ్ళటమే నా పని, నువ్వు సముద్ర స్నానం చేస్తావా? సముద్రమే వచ్చి నిన్ను తడుపుతుందా? నాకేం తెలుసు, అక్కడి దాకా తీసుకెళ్తున్నా, నా పని అయిపోయింది అన్నారు. భగవాన్ అరుణాచలం నుంచి కిందకి దిగి వస్తున్నారు. అందరూ బారులు తీర్చి ఉంచున్నారు. చలం చింతా దీక్షితులతో మాట్లాడు, భగవాన్ భగవాన్ అంటున్నావు కదా, నా మనసు ఎరిగినవాడు గనకైతే నా వైపు చూడాలి, నాతో మాట్లాడాలని మాత్రం అనుకోలే, ఎందుకంటే ఆయన ఎవరితోనూ మాట్లాడటలేదు కాబట్టి నా వైపు చూడాలి అనుకున్నారు. అవేం పెట్టుకోకో, అలా ఉండు హాయిగా, ఆయనే మాట్లాడతారు అన్నాడు ఈయన. ఆయన నెమ్మదిగా చలాన్ని దాటి 4 అడుగులు ముందుకు వేశారు. తేలిపోయిందిగా, ఆయన దేవుడు కాదని అన్నాడు చలం. అదే సమయంలో భగవాన్ ఇలా వెనక్కి తిరిగి చలాన్ని చూశారు. ఆ చలం ఆ క్షణాన్ని వర్ణిస్తాడు. జన్మ జన్మాంతరంగా పాతాళ దగ్నంగా ఉన్నటువంటి నా మూలవాసనలన్నీ సమూలంగా ఆవిరైపోయి నాలో ఉన్న సర్వ మనోవికారాలు నశించి చిత్తవృత్తులు దగ్ధమై ఏకకాలంలో మహాయోగ నిర్వాణ స్థితిలోకి ఒక్క భగవాన్ చూపు తీసుకువెళ్ళిందే, ఎందుకు దీన్ని పోగొట్టుకున్నాను? జాతిని నేను ఏ రకంగా ఉద్ధరించాలనుకున్నాను? దారి తెలియనటువంటి, దారి తప్పినటువంటి ఒక జీవుడికి ఉద్ధారణా మార్గాన్ని ఒక్క చూపుతో అనుగ్రహించారే, నువ్వు నిజంగా భగవాన్వి అని రాసుకుంటాడు. అలాగే అరుణాచలంలో ఇట్లాగే ఓ సాయంకాలం సంధ్యా సమయం, ఇదంతా సత్సంగ వేళ, పరమ పవిత్రమైనటువంటి వేళ, అందరూ కూర్చొనున్నారు. ఆయన కౌచ్ మీద కూర్చున్నారు. ఒక మోడ్రన్ యంగ్ లేడీ చెన్నై నుంచి వచ్చింది. ఓ పెద్ద ఆయన పక్కన చోటు చూసుకొని కూర్చుంది. మొదటి రోజు చాలా అసహనంగా చికాకుగా ఉంది. 2వ రోజు మరింత అసహనంగా ఉన్నది. 3వ రోజున ఆ పెద్ద ఆయన్ని పలకరించింది. ఏం మాట్లాడే, మీరున్నారన్నటువంటి సంస్కారం కూడా లేదు ఈయనకి. మీకేం కావాలి అని అడగనే అడగడే, ఎందుకండి ఆయన దగ్గర కూర్చున్నారు? పైగా కౌపీనం తప్ప ఒంటి మీద ఏం లేదు. ఈయన మహా పరదైవం అని మీరు ఎట్లా భావిస్తున్నారు అని ఒక ప్రశ్న వేసింది. ఈయన సమాధానం చెప్పలే. ఆ రోజు సాయంకాలం ఈమె కంటే ఆయన తండ్రి వయస్సు వాడు గనక, బాబా అంటే తండ్రి, మీ కాటేజ్ దాకా వచ్చి మిమ్మల్ని దింపాలని నాకున్నది అనగానే అలాగే అన్నారు ఈయన. కాటేజ్ దగ్గర దింపాక వెళ్ళిపోదామని అనుకున్నాను, కానీ రేపు ఒక్కరోజు చూస్తా అన్నది. చూడు అన్నారు. ఏం చూడదలుచుకున్నదో తెలియదు. మర్నాడు భగవాన్ మాట్లాడలే. ఆ పెద్ద ఆయనతో ఈమె అడిగింది ఏమనంటే, ఈయనని దేవుడు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, మీరంతా ఎందుకు అనుకుంటున్నారు అని. ఎనీ హ్యూమన్ ఈజ్ మోస్ట్లీ ఇన్హ్యూమన్, అట్ ది మోస్ట్ హాఫ్ హ్యూమన్. హీఈస్ ఇట్ ఈజ్ టోటల్లీ హ్యూమేన్, దట్ ఈజ్ వై ఇట్ ఈజ్ అ డివైన్. అందుకని ఇక్కడ కూర్చున్నామన్నారు. అంటే సహజంగా మానవుడిలో మానవత్వము, దానత్వము, దీనత్వము, దివ్యత్వము 4 భాగాలుగా ఉంటుంది. 4వది పట్టుకోలే, 3 గాఢంగా ఉంటాయి, 4వది సటిల్గా ఉంటుంది. కానీ ఈయన ఈ కూర్చున్న ఆయన పరిపూర్ణమైనటువంటి మానవతా పరిమళమే సాకారమై కూర్చున్నది గనక ఈయన భగవాన్, అందుకే దేవుడు అన్నారు. ఆ అడిగింది ద ఫస్ట్ ఫెమినిస్ట్ ఆఫ్ ఇండియా చంద్రలేఖ. సమాధానం ఇచ్చింది హరీంద్రనాథ్ చటోపాధ్యాయ్. అలాగే ఆ రోజుల్లో భగవాన్ దగ్గరికి అనేక మంది ఫారినర్స్ వస్తూ ఉండేవారు. ఒక ఫారిన్ కంట్రీలో, స్పెషల్లీ ఇంగ్లాండ్ అటువంటి చలి ప్రదేశాల నుంచి అరుణాచలానికి వస్తే అక్కడ తట్టుకోవటం చాలా కష్టం. వాళ్ళ ఎందున్నటువంటి అమిత అభిమానంతో, జాలితో, అయ్యో పాపం కష్టపడుతున్నారే అని భగవాన్ ఒకరోజు అడిగారు. ఇక్కడ ఏముందని 1920 ప్రాంతం గమనించండి, ఏముండుంటుంది అక్కడ? ఒకటి కొండ, రాళ్ళు తప్ప ఏం లేవు. ఏముందని ఇక్కడికి వస్తున్నారు వీళ్ళు ఎవరు అని అడిగారు. అడిగితే వారంతా అసలు ఇక్కడి వారే, ఒక జన్మలో అక్కడ ఏముందో చూద్దామని తహతహలాడుతూ జీవితాలు వదిలిపెట్టారు కనుక మళ్ళీ తమ స్వస్థానానికి వారు చేరుకున్నారే, కానీ వారికి ఇదేమీ కొత్త కాదు, అందుకే ఇక్కడికి రాగలిగారు అన్నారు. మనం ఓ గురువు దగ్గరకు కానీ, ఓ పుణ్యక్షేత్రానికి కానీ, ఓ ప్రదేశానికి కానీ, ఒక సత్సంగానికి కానీ వెళ్ళగలుగుతున్నాము అంటే మనకి ఇక్కడ ఏదో రాసిపెట్టి ఉన్నదన్నమాట. లేకపోతే ఇక్కడికి రాము, ఎందుకు వస్తాం? అందరూ రాగలుగుతారా? రాలేరు. కొందరే ఎలా రాగలిగారు, ఇక్కడ ఏదో ఉన్నది. ఏమున్నది ఇక్కడ? తపస్సు ఉన్నది, వాంగ్మయ తపస్సు ఉన్నది, యజ్ఞం ఉన్నది, పరమేశ్వరుడు గురించినటువంటి కొన్ని దశాబ్దాలుగా సాగుతున్నటువంటి ఒక మహా నిరంతర యాగం ఉన్నది, అది అనాహతంగా ఉన్నది, అఖండంగా ఉన్నది. అటువంటి భగవాన్ ఎవరైనా సరే పాంచభౌతిక దేహాన్ని తీసుకొని వచ్చినప్పుడు దేహాన్ని వదిలిపెట్టాలి. ఆ వదిలిపెట్టే సమయానికి ముందు సుమారుగా 1948 ప్రాంతంలో వారికి సార్కోమా అనేటువంటి క్యాన్సర్ భుజం మీద ఏర్పడినప్పుడు చూసేవాళ్ళకి చాలా బాధ కలిగేది. భగవాన్, చూస్తుంటేనే మాకు బాధగా ఉందే, మా అందరి కష్టాలు తీర్చిన మీరు ఒక్కసారి సంకల్పించుకొని ఆ పుండుని మాయం చేసుకొని మీరు ఆనందంగా ఉండవచ్చు కదా, మాకు ఆనందాన్ని ఇవ్వవచ్చు కదా అని అంటే భగవాన్ ఒక మాట అన్నారు, నిజమే, సంకల్పించటానికి మనస్సు కావాలి కదా, మీ అందరి దగ్గర మీ మనస్సులు ఉన్నాయి, మీకు బోలుడు సంకల్పాలు ఉన్నాయి, ఇక్కడ మనసే లేదే, దేనితో సంకల్పించను, కాబట్టి మీరు అందరూ వచ్చినప్పుడు ఏ ఒక్కరిని మీరు రవరమ్మని నేను పిలవలేదు, వచ్చిన ఏ ఒక్కరిని ఇక్కడి నుంచి వెళ్ళమని అనలేదు, వారు అలాగే వచ్చారు, వారిని అట్లాగే ఉండనివ్వండి. ఏది క్యాన్సర్ని వారు ఆ సంబోధన చూడండి. అలాగే చమత్కారంగా ఒకటి రెండు సన్నివేశాలలో శాంతమ్మ అని ఒక వంట ఆమె, ఓ రోజు భగవాన్ చేతులు కడుక్కుంటుంటే పట్టుకుంది, దగ్గరకెళ్ళి, భగవాన్, ప్రతిరోజు నేను 32 సంవత్సరాలైంది రమణాశ్రమంలోకి వచ్చి, ప్రతిరోజు లోపలికి వచ్చిన ప్రతివాళ్ళు ఈవేళ భగవాన్ అచ్చెప్పారు ఇచ్చెప్పారు ఇచ్చేశారు అచ్చేశారని తలచుకొని తలచుకొని ఆనందంతో ఊగిపోతూ ఉంటారే, నా జీవితం అంతా ఈ వంట చేయటం వడ్డించటమేనా భగవాన్ అని అడిగితే చేతులు తుడుచుకుంటూ భగవాన్ అన్న మాట మనబోటి వాళ్ళకి హెచ్చరిక, శాంతమ్మ నువ్వు అలా అనుకుంటున్నావా, పాపం భగవాన్ ఏం చెప్పారో ఎవరితో ఏమన్నారో ఎవరెవరికి ఏమేమి ఇచ్చారో అన్న ఆలోచనలతో నీ మనస్సంతా నా మీదుంటే నా చుట్టూ ఉన్నవారంతా ఈవేళ శాంతమ్మ ఏం కూర చేసిందో సాంబార్ ఎలా పెట్టిందో ఏ రకంగా ఉన్నదో అని వారి మనస్సంతా వంట మీదున్నది, నిజంగా నీవే అదృష్టవంతురాలివి. చమత్కారం చూశారా, అయిపోయింది. పరమచరమ ఘట్టం వచ్చేసరికి మాధవ అనేటువంటి పరిచారకుడు దగ్గరకు వచ్చాడు, క్యూ కట్టి ఉంది, ఇంకా భగవాన్ ఉండరు అని తెలిసిపోయింది. ప్రార్థన చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నారు, వారు దివ్య జ్యోతి వెల వెలిగిపోతున్నటువంటి సన్నివేశంలో ఇంకొక 2 నిమిషాలలో తమ దేహాన్ని వదిలిపెట్టే సమయం ఆసన్నమైనప్పుడు జ్ఞాని స్థితి చూడండి, ఎక్కడో కాంపౌండ్ వాల్ దగ్గర గేటు దగ్గర ఉన్నటువంటి మాధవస్వామిని ఇటువంటి పరిస్థితి, ఇంకా 2-3 నిమిషాల టైమే ఉంది, చెయ్యెత్తిట్లా పిలిచారు. అతనికి తనను తాకి పిలిచినట్టు అనిపించి పరుగు పరుగున భగవాన్కి అవసరం ఏమిటో అనుకుంటూ వచ్చాడు, రేపటి నుంచి దుప్పటి మార్చవలసిన అవసరం లేదు అనగానే భగవాన్, అయితే అందరూ అంటున్నట్లుగా మీరు ఉండటం లేదా అన్నారు, నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఇక్కడే ఉంటాను, ఆ నేను ఆత్మ, వెళ్ళేది దేహమే, రమణ మహర్షి యొక్క దేహము సమాధిగతమై ఉండవచ్చుగాక, రమణ మహర్షి యొక్క దివ్య శక్తి, ధీశక్తి, జ్ఞానశక్తి, అఖండ చిద్ఘనమైనటువంటి పరమాత్మశక్తి ఈ ప్రపంచాన్ని అరుణాచలం నుంచి అన్ని వేళలా అది నడిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే భగవాన్ రమణులు తమ దేహాన్ని వదిలిపెట్టినప్పుడు 1950 ఏప్రిల్ 14 రాత్రి 8:47 పరమాచార్య ఒక్క మాట అన్నారు, ఈ క్షణం నుంచి 50 సంవత్సరాల తర్వాత, అంటే 1950 + 50 ఇయర్స్, 2000 సంవత్సరం నుంచి సమస్త ప్రపంచము కూడా రమణుల యొక్క తత్వ విచారణలో జీవితాలు కొనసాగిస్తాయి అని పరమాచార్య యొక్క శాసనం. అది నిజానికి రమణ మహర్షి యొక్క తత్వ విచారణ సత్యసాయి ఆర్గనైజేషన్లో ప్రారంభమైనటువంటి తొలి ఘట్టము 2000 సంవత్సరంలోనే అదే శ్రీ సాయి రమణీయమై వచ్చింది. ఆల్ గురూస్ ఆర్ వన్ బట్ ఆల్ ఆర్ నాట్ గురూస్. గురుతత్వంలోకి వెళ్ళాలి, గురుబోధలోకి వెళ్ళాలి, వాళ్ళ జీవితాలను అధ్యయనం చేయాలి. మనం రమణ మహర్షి అయిపోకూడదు, కాకూడదు, ఆయన ఆయనే, మనం మనమే. ఆ మార్గాన్ని ఎంచుకొని ఈ జన్మని ఎత్తినందుకు షడూర్మములతో షడ్వికారములతో షడ్వర్గములతో కాల కార్యకారణ కర్తవ్య నిమిత్తమై వచ్చినటువంటి ఈ జీవితాన్ని పరిపూర్ణమైనటువంటి జ్ఞాన శిఖరాగ్ర స్థాయికి తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం మనకున్నది. ఆ జ్ఞాన పిపాసులైనటువంటి వారంతా కూడా అరుణాచలాన్ని దర్శనం చేయండి. ఎందుకు చేయాలో చెప్తాను. సాక్షాత్ సర్వదేవత అతీత స్వరూపమైనటువంటి సత్యసాయి భగవానుడే 1940 మే 23 నేను సాయిబాబాను అని ప్రకటించి 1940 అక్టోబర్ 20వ తారీఖున తన అవతార కార్యక్రమాన్ని ఈ జగత్తుకి ప్రకటన చేసిన తర్వాత 2 సంవత్సరాలకి అంటే 1942 ప్రాంతంలో తిరువణ్ణామలైకి స్వామి వెళ్ళారు. స్వామి వెళ్ళినప్పుడు స్వామి రమణులు కేవలం 15 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఈ 15 నిమిషాలలో ఏం మాట్లాడుకున్నారు మనకు అక్కర్లేదు. ఇద్దరు మహాయోగులు, ఇద్దరు మహాపూర్ణ పురుషులు ఒక కాలంలో సంభవించటం, అది స్వర్ణయుగం. ఎట్లాగంటే దక్షిణాదిన దక్షిణేశ్వరంలో ఒక పక్కన రామకృష్ణ గురుదేవులు, శృంగేరిలో చంద్రశేఖర భారతీ స్వామివారు, కంచిలో చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు, పాండిచ్చేరిలో అరవింద యోగి ది మదర్, తిరువణ్ణామలైలో రమణ మహర్షి, ఏకకాలంలో ఈ అవని సంచారం చేసినటువంటి ఒక సువర్ణ ఆధ్యాత్మిక ఘట్టం ఈ భారతదేశం అనుభవించింది. అనేక కోణాలు, ఒక సుదర్శన చక్రానికి ఎన్ని పళ్ళు ఉన్నాయో ఒక్కొక్క గురువు యొక్క తత్వం ఒక్కొక్కటి, ఏ గురువుని ఇంకో గురువుతో పోల్చకూడదు. అందుకే ది మదర్ పాండిచ్చేరిలో ఒక మాట అన్నది, ఏ రియల్ స్పిరిచువల్ సీకర్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొనౌన్స్ ఆన్ ది అదర్, ఎట్ ది మోస్ట్ దే మే స్టడీ దెమ్ అండ్ డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దైర్ వే ఆఫ్ లివింగ్. అంతే, వాళ్ళ జీవన విధానంలో నుంచి స్ఫూర్తిని పొందాలి, కానీ నీ గురువు యందు మాత్రమే నీ మనస్సుని లగ్నం చేసి ఉంచాలి. ఏ గురువు సాకారమై స్వరూపమై నీతో సారోక్య సామీప్య సాన్నిధ్యములు అనుగ్రహించి నిన్ను సన్మార్గంలో పెట్టి అధ్యాత్మ శిఖరస్థాయికి చేర్చేటువంటి ఒక ప్రయత్నము అనుగ్రహము వర్షించాడో ఆ గురువులో సర్వదేవతలని, సర్వగురువులని, సర్వజీవులని, సర్వప్రాణులని, సర్వశక్తులని, సర్వబ్రహ్మమును ఏకకాలంలో అనుభవించగలిగినట్లయితే అది ఉదాత్త అద్వైత రమణీయ స్థితి. కాబట్టి పూర్ణాద్వైత బోధనలో దక్షిణామూర్తి కేవలం మౌన వ్యాఖ్య చేస్తే, శంకరులు మౌనాన్ని వీడి అంతా వాంగ్మయమైనట్లయితే, అంటే మౌనం వీడి మాటగా మారి శంకరులైతే, మాట మౌనము ఘనీభవించిన రమణులైతే, ఈ అన్నింటినీ మానవతా పరిమళంతో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు అనబడేటువంటి ఒకే ఒక్క క్షమాగుణాన్ని ఈ ప్రపంచానికి ప్రబోధం చేసిన సర్వదేవతా అతీత స్వరూపులైనటువంటి సత్యసాయి భగవానుడి యొక్క దివ్య శ్రీచరణార విందాలకి నమస్కరిస్తూ శ్రీరమణ స్మరణంతోనే సర్వాంగములు పులకాంకుర ప్రఖరం కావాలని, మన అధ్యాత్మ సాధన తీవ్రతరము గాఢము అచ్చము నిత్యము సత్యము శాశ్వతము అఖండము అనవరతము నిరంజనము నికేతనము నిరుపమానమై కొనసాగుగాక అని అనంతకోటి గురుస్వరూపాలకి ప్రణమిల్లుతూ సాయిరాం.